మహాపాపాలు దూది పింజల్లో ఇగిరిపోయాయట. ఎప్పుడు? తర్పణాలు ఇస్తే, పితృదేవతలకి శ్రాద్ధం పెడితే. పితృదేవత శ్రాద్ధము వల్ల ఎగిరినంత తొందరగా మన పాపములు తక్కిన కార్యక్రమాల వల్ల ఎగరవు, కాబట్టి పెట్టాలి. అటువంటి పితృదేవతలకు నమస్కరిస్తున్నాను అని అపూర్వ రీతిలో భక్తితో స్తోత్రం చేసాడు రుచి. దీనికి పితృస్తవం అని పేరు. మీరు ఎల్లుండి ఆఖరి రోజున వచ్చినట్టయితే ఈ స్తోత్రం మీకు పంచిపెడతారు. ఈ స్తోత్రం గొప్పతనం ఏమిటో తెలుసా? ఈ స్తోత్రాన్ని మనం శ్రాద్ధం పెట్టినప్పుడు భోక్తలకు ఎదురుగుండా కూర్చొని చదివితే, ఇద్దరు భోక్తలనైనా పెట్టుకుని భోజనం పెడుతున్నాం కదా శ్రాద్ధంలో, వాళ్ళు ఎదురుగుండా కూర్చుని స్తోత్రం చదివితే శ్రాద్ధంలో ఉన్న దోషాలు పోతాయి, సంపూర్ణమైన పితృదేవతల కటాక్షం లభిస్తుంది. పుష్కరాలు వచ్చినప్పుడు ప్రతి నదీ తీరంలోనూ పుష్కరం వస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒకటి 12 నదులు ఉన్నాయి మనకి, ఈ 12 నదులకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి చొప్పున పుష్కరం వస్తుంది. ఆ వచ్చినప్పుడు అక్కడ స్నానం చేసి స్తోత్రం చదివితే పితృదేవతలకి ఏడాది పాటు పితృతర్పణములు ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. దాంతో వంశం ఎప్పుడూ దుఃఖం పొందకుండా సుఖంగా ఉంటుంది. పిల్లలు పైకొస్తారు, చదువుకుంటారు, సకాలంలో వివాహాలు అవుతాయి. రాజస్థాన్లో పుష్కరం అని ఒక క్షేత్రం ఉన్నది. అక్కడ అసలు పిండాలకి పెట్టింది పేరు అది. గయ్య తర్వాత పుష్కర క్షేత్రంలో శ్రాద్ధములు తప్పక పెట్టాలి. అక్కడ ఈ స్తోత్రం చదివితే ఏకధాటిన తాను బ్రతుకున్నంతకాలం పిండ ప్రదానం పితృదేవతలకి చేసిన పుణ్యం పొందుతాడు. ఇవాళ పెట్టిన పిండం వచ్చే సంవత్సరం పెడతాడో లేదో చెప్పలేం కదా. ఒకసారి పాప ఒక ఆయనకి తీవ్రమైన జ్వరం వచ్చింది, మంచం మీద లేవలేకపోయాడు. ఆ రోజు వాడు నాన్నగారు ఆర్థికం ఏం చేస్తాడు, ఒక్కడ తప్ప ఎవడో లేడు. ఆయన ఒక్కడే కొడుకుట, 10 మంది పిల్లలుంటే ఒకడు కాకపోతే ఒకడనే పెట్టేవాడు పూర్వం. ఇప్పుడు 1 hour నన్ను కదా అని చేత నన్నగాడు ఎలాగో పెట్టలేడు. ఏ 1 hour ఈ ఒక్కడికి జ్వరం వచ్చింది, కర్మగాల తద్దిన రోజే జ్వరం వచ్చింది, వాడు పిండం పెట్టలేకపోయాడు. మరి ఆ పాపం పాపమే కదా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? పుష్కరక్షేత్రంలో, రాజస్థాన్లో ఉన్న పుష్కరక్షేత్రంలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని ఒక్కసారి చదివితే ఇలా ఎప్పుడైనా పిండం పెట్టకపోవడం వల్ల వచ్చే పాపం తక్షణం తొలగిపోతుంది. ఈ స్తోత్రం గ్రహణం నాడు చదివినా, అమావాస్య నాడు చదివినా, అష్టమి వంటి పర్వదినాల్లో చదివినా, చదివిన తర్వాత ఇన్ని నీళ్లు ఏ మొక్కలో అయినా తర్పణంగా విడిచిపెట్టినా, అటువంటి వాడు 1000 సంవత్సరముల పాటు పితృయజ్ఞములు చేసిన మహాపుణ్యం పొందుతట. కాశీలో 1000 సంవత్సరములు అన్నదానం చేసిన ఫలితం పొందుతట. అంత గొప్ప స్తోత్రం మీ చేతికి రాబోతోంది. కనీసం ఇటువంటి దాన్ని శనివారం చదవడం చాలా మంచిది. శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఇస్తుందిట, కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా చదువుకోండి. ఇలా అపూర్వ రీతిలో ఆయన స్తోత్రం చేయగా వెంటనే పితృదేవతలు ప్రత్యక్షమై దగ్గరికి పిలిచారు. ఈ స్తోత్రం బ్రహ్మకటాక్షంతో నువ్వు రచించి చదివావు కాబట్టి నిన్ను మేము అనుగ్రహిస్తున్నాం, ఇలా దగ్గరికి రా అని నెత్తిమే చెయ్యెట్టారట. పెట్టగానే ఆయన 3 పదులు 30 ఏళ్ల కుర్రాడైపోయాడు, 3 పదులు 30 ఏళ్ల నవయువకుడైపోయాడు. ఇప్పుడు నీ రూపం చూసుకోరా అని ఆయన అన్నారట. వాళ్ళు ఆయన చూసుకున్నాడు. ఇంత పూర్వం ఆయన జుట్టు అంతా తెల్లగా వెండి ముగ్గులో ఉంది, వెండి పొట్ట అయిపోయింది, ముగ్గు పొట్ట అయిపోయింది, చంద్రుడి వెన్నెల్లో ఉండేదిట ఏది ఆయన జుట్టు. ఇప్పుడు ఆ జుట్టు ఆయన అద్దంలో చూసుకున్నాడు. ఓరి బాబా ఎంత అద్భుతంగా ఉంది, నల్లగా ఒత్తుగా ఇదిగో నా జుట్టులో ఉంది అనమాట. అంత నల్లగా నిగనిగలాడిపోతూ వచ్చేసింది ఒత్తుగా, ఆయనకు ఆనందం కలిగేసింది. మీసం చూసుకున్నాడు, అది నల్లగా ఒత్తుగా ఉంది. తన శరీరం అంతా తనకి తెలియకుండానే నవయవనంలోకి వచ్చింది. పితృదేవతల కటాక్షం ఉంటే అకాలంలో ముసలితనం రాదు. కొంతమంది అదేంటో 25 ఏళ్ళకే ముసలాళ్ళు అయిపోతారండి, జుట్టు నిలిచిపోతుంది. ఈ మధ్యన పెళ్లిగారి కుర్రాళ్ళకు కూడా జుట్టు ఊడిపోతుంది. దాంతో వాడు చూసి అందరం అంకుల్ అండంట. పెళ్లి చూపులకు వెళ్ళాడు పాపం ఆయన. నిజానికి వాడికి 28 ఏళ్ళే. వాడు అమ్మాయిని చూడడానికి వెడితే ఈ అంకులు ఎవరంది ఆవిడ, ఇక వీడు పెంకులతో నెత్తిమీద కొట్టుకున్నాడు, నన్ను అంకులు అంది కదా జీవితం ఏమిటది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే చిన్న వయసులో జుట్టు ఊడిపోతే వాడికి పెళ్ళే అవుతుంది పాపం. ఈ బాధపడలేకే మా తమ్ముడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన మంచి విగ్గు చేయించుకున్నట్ట నెత్తి మీద పెట్టుకున్నాడు, పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూసినా తలంటూ మంగళస్నానం ఉంటుంది కదా, పెళ్లికి ముందు మంగళస్నానం చేస్తూ అంటే వద్దు రత్నాకర్ గారే ఉండాలని వాట. మా తమ్ముడు రత్నాకరం, ఈ రత్నాకర్ గారే ఉండాలి, రత్నాకర్ గారే ఉండాలంటూ ఉంటే జనాలకు అర్థం కాల, పోనీ మావాడనే చెప్పచ్చు కదా, చెబితే పెళ్ళి ఆగిపోతుందేమో, పెళ్ళి ఆగితే పాపం అని నేను చెప్పాడు వాడికి, అది కూడా నా మీద కోసి. సరే మొత్తం మీద ఆ పెళ్లి కొడుకుని అలంకరించారు, జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టించారు. అలా నెత్తి మీద పెట్టిన తర్వాత అమ్మాయి ఇలా జీలకర్ర బెల్లం పైకి ఎత్తగానే విత్తలు లేచి వచ్చేసింది. ఈ జీలకర్ర బెల్లం కొట్టినటువంటి పురోహితుల వారు బాగా మెత్తగా నూరి జీలకర్ర బెల్లం జిగురు జిగురుగా చేసి చేతికి ఇచ్చట. ఈ జిగురు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టింది, పెట్టి చెయ్యెత్తింది, చెయ్యెత్తగానే మొత్తం టిక్కలు లేచి వచ్చేసింది పైకి. లోపల చూస్తే మొత్తం విగ్గుబైకి వచ్చాక మైదానం నొన్నగా ఎంత బాగుందో. ఆ మైదానం చూసి ఇక అమ్మాయి నిర్ఘాంతపోయింది. జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టాక వెనక్కి వెళ్ళలేదు పాపం. ఆ తర్వాత మళ్ళీ మా వాడు అన్నాడు, ఏం చేస్తామమ్మా ఇతగాడు ఇలాగ మోసం చేశాడని బాధపడకు అనగా, అప్పుడు ఇది కొసమెరుపు అంటే మరి ఆ అమ్మాయి ఏంది నాకెందుకండి బాధ అని ఆవిడ విగ్గు తీసింది. ఆవిడ నెత్తి మీద పెట్టిన జీలకర్ర బెల్లం అంత గట్టిగా అతుక్కోలేదు, ఈయన అతుక్కుంది ఇది బయటకు వచ్చింది. ఆవిడ తీస్తే అది అక్కడ పావుడు కూర్చుంది చూడండి కళ్ళతో పెట్టుకుని అలా ఉంది మైదానం ఆవిడది. ఆవిడికి దుట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదండి, మా వాళ్ళు నెత్తి మీద పెట్టారండి అంచేత భగవంతుడు ఆ రకంగా ఇద్దరిని దొందు దొందే దొందప్ప అని ఏర్పాటు చేశాడు. మొత్తం చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అదేంటో పాప అలా ఊడిపోతున్నాయి, ఈ ఇబ్బందులన్నీ కూడా పోవాలి. అందుకే పితృదేవతలకు కటాక్షం ఉండాలి. ఉంటే నవయువకుడిగా ఉన్నవాడు యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఈతడు ఆ విధంగా కుర్రాడైపోయాక ఆ వరం ఇచ్చి పితృదేవతలు, నీవు ఈ రోజు నుంచి శరీరము విడిచిపెట్టుదాకా నీ శరీరమునకు వార్ధక్యం ఉండదు, నీకు అపూర్వ రీతిలో ఒక కన్యామణి వస్తుంది, ఆవిడ దేవతాస్త్రీ, ఆ పిల్లను నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకు పుట్టే కుమారుడు మనువు అవుతాడు, 13వ మనువు అవుతాడు, వాడు లోకాన్ని పరిపాలిస్తాడు అని పితృదేవతలు వరం ఇచ్చి తర్వాత ఏమన్నారు, నాయనా శ్రాద్ధం ఉన్న భుజించు సద్విజ వర్యుల ఎదురా ఉండి ఎవ్వడీస్తవంబు పరమ భక్తితోడ పఠించు ఆ శ్రాద్ధమక్షయంబు మాకు అమిత పుణ్య. నువ్వు ఎంతో శ్రద్ధతో రాసిన ఈ పితృస్తవం శ్రాద్ధంలో భోక్తలకు ఎదురుగుండా ఉండి చదివితే అప్పుడు ఆ శ్రాద్ధం అక్షయమవుతుంది మాకు, దాంతో మీకు పుణ్యం అక్షయమవుతుంది. క్షయము అంటే నాశనం, అక్షయం తరగని, తరగని పుణ్యం మీకు, తరగని ఆహారం మాకు వస్తుంది. ఎంతో ప్రేమతో నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని మనిషి వీలున్నప్పుడు అలా చదివితే వానికెంత రోగతయును, ఇది పితృదేవతలు ఇచ్చిన వరం వినండి. ఈ స్తోత్రం రోజు చదువుకుంటే ఇంత చేసే 20 శ్లోకాలు ఉంటాయి, ఆ మాత్రం మనం చదవలేమా? వీలున్నప్పుడు అలా చదివితేట ముందు వాడికి అరోగతయును రోగం తొలగిస్తాం, ఆరోగ్యం ఇస్తాం. పుత్ర పౌత్ర ఘన కాంచన సంపదయున్ ప్రబోధము సతతము నిత్తుమెల్తయు ప్రసన్న మనస్కులమై మునీశ్వరా. ఆ వంశంలో పుత్రులు పుట్టేలా చేస్తాం. ఆ పుత్రులకి పుట్టే పుత్రులు పౌత్రులు, పుత్రుని యొక్క పుత్రుడు పౌత్రుడు మనుమడు. మనవలు పుడతారు ఆ వంశంలో. కాంచనం బంగారం వంటి ధాతువులు ఆ ఇంట్లో ఉంటాయి, సకల సంపదలు లభిస్తాయి. ఎల్లప్పుడూ వాడికి ప్రబోధం ఇస్తాం, అనగా ఏమిటి, తప్పుడు పనులు చేయకుండా వాడిని సరైన మార్గంలో నడుపుతాం. ప్రబోధము అంటే అపమార్గములో నడవకుండా ఉండేలా చేయటం. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే అది అపమార్గమే. తల్లిదండ్రుల మాట విని గృహస్థాశ్రమంలోకి పిల్లలు రాకపోవటం మహాపాపం కదండి. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. తల్లిదండ్రులు మా కోసం పెళ్లి చేసుకో బాబు అని బతిమాలితేనే కదా రుచి, ఇవాళ పెళ్లి చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు మా కోసం వివాహం చేసుకుని అయినా అని బతిమాలినప్పుడు వినాలి, లేదా పూర్తిగా సన్యాసం అన్న పుచ్చుకోవాలి. అయితే అటైనా వెళ్ళాలి, ఇటైనా వెళ్ళాలి. అలా వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ పెట్టడం మహాబాధం కదా. అలాంటి పిల్లలు ఈ స్తోత్రం చదివితే మంచి బుద్ధిస్తారట వాళ్ళు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినేటట్టుగా చేస్తారు. తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లో పిల్లలు నడుచుకునేలా చేస్తారు. అందుకని పెద్దలు చదవండి, పెద్దలు మీరు చదివితే మీ పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు. పిల్లలకి సరి అయిన ప్రవర్తన పితృదేవతలు ఇస్తారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి రావాలి ప్రవర్తన, హఠాత్తుగా పెద్ద అయ్యాక బుద్ధి మారదు వాళ్ళకి. కాబట్టి ఈ స్తోత్రం పెళ్లి చేసుకున్న కొత్తల్లో భార్యాభర్తలు చదివితే వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి మేము సద్బుద్ధినిస్తాం, ప్రసన్న మనస్కులమై ఆ కుటుంబం ఎప్పుడూ అభివృద్ధి పొందేలా చేస్తాం. వేదహీన దత్తంబైన విధి విహీనమైన కాలంబు మరి హీనమైన శ్రాద్ధం ఉపగతంబైన కుద్రవ్య యుక్తమైన సద్గుణంబగు ఈ స్తోత్ర జపము పేరు. యజ్ఞములు కానీ పితృయజ్ఞములు కానీ ఈ రెండు యజ్ఞాలు వేదమంత్రములతో చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు సక్రమంగా మంత్రం చదివేవాడు దొరకడండి, అప్పుడు ఆ యజ్ఞం పాడైపోతుంది. ఒక్కొక్కప్పుడు భోక్తలు అనుకున్నవాడు దొరకరు. కాలిగోళ్ళు పుచ్చిపోయిన వాళ్ళు, దంతాలు సరిగ్గా లేని వాళ్ళు, ఇలాంటివి చెప్పాడు కదా భోక్తలుగా పనికిరారని. అలాంటి భోక్త దొరికినప్పుడు ఆ యజ్ఞం పాడవుతుంది. మంత్రం సరిగ్గా చెప్పకపోయినా, భోక్తలు సరైన వాళ్ళు దొరకకపోయినా, లేదా అనాచారం జరిగినా కుద్రవ్యయుక్తమైన దౌర్భాగ్యపు ద్రవ్యం వచ్చినా ఏ పాపిష్టి సొమ్ము మన దగ్గరకు వస్తే అప్పుడు ఈ శ్రాద్ధం పాడవుతుంది. మరి ఎలా అప్పుడు? అప్పుట మంత్రములలో లోపం వచ్చినా, తంత్రంలో లోపం వచ్చినా, ద్రవ్యంలో లోపం వచ్చినా, కాలం తప్పినా, లేదా ఇంకేదైనా దోషం వచ్చినా, సరైన భక్తులు దొరకకపోయినా, ఈ స్తోత్రములు గనక ఆ శ్రాద్ధ సమయంలో చదివితే ఈ దోషములన్నీ పటాపంచలై అది పవిత్రమైన యజ్ఞంగా మారుతుంది. అంత గొప్పదవుతుంది ఈ పద్యం. అందుకే వినండి, వేదహీన దత్తం వైన, అంటే వేద మంత్రములు అక్కడ సరిగ్గా జరగకపోయినా, విధి విహీనమైన, అందులో విధి సక్రమంగా జరగకపోయినా, కాలంబు మరి హీనమైన, శ్రద్ధగా కాలం ప్రకారం పెట్టాలి, మధ్యాహ్నం 12 దాటాక పెట్టాలి, తిథిలో ఒక్కోసారి హెచ్చు తగ్గులుంటాయి, ఈ హెచ్చు తగ్గులు మనం నిర్ణయించలేము, అప్పుడు కూడా కాలలోపం అవుతుంది, అలా కాలలోపమైన శ్రాద్ధము ఉపహతం పైన, శ్రాద్ధం మొత్తం పాడైపోయినా, ఎలా పాడైపోతుంది? భక్తులు తేడా వచ్చినా, లేక అక్కడికి కోడి పంది లాంటివి వచ్చినా, లేక ఈ సమయంలో వాళ్ళు ఆవిడ కరెక్ట్గా భోజనం చేస్తున్న సమయంలో భక్తులు బయట ఉన్నా, ఇలాంటివన్నిటికీ ఏమనిపారనమాట, శ్రాద్ధం ఉపహతమగుట పాడైపోవుట అంటారు. అలా పాడైపోయినా కుద్రవ్యయుక్తమైన ఈ శ్రాద్ధం పెట్టినవాడు పాపిష్టి సొమ్ముతో పెట్టినా, లేక కర్మగాల ఆ సమయంలో ఇంట్లోకి పాపిష్టి సొమ్ము వచ్చినా, ఇటువంటి వాటి వల్ల శ్రాద్ధం పాడవుతుంది కదా. అప్పుడు ఈ స్తోత్రం చదివితే సద్గుణంబగు ఈ స్తోత్ర జపము పేర్మి, ఈ స్తోత్రం చదవడంతో ఆ యజ్ఞంలో ఉన్న దోషములన్నీ పోయి అది పవిత్ర యజ్ఞం అవుతుంది. ఇంకా చెప్పారండి వాళ్ళు, నువ్వు రాసిన స్తోత్రం సామాన్యం కాదు, దీనిని ఒక్క సంవత్సరానికి ఒకసారి, సంవత్సరములకు ఒకసారి చదివితే 12 సంవత్సరములు హేమంత ఋతువులో పుష్కర క్షేత్రంలో మాకు తద్దినం పెట్టడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. హేమంత ఋతువులో పుష్కర క్షేత్రంలో తద్దినం పెట్టడం చాలా మంచిదట. హేమంత ఋతువులో గయలో పిండ ప్రదానం చాలా మంచిదట. కానీ మనం 12 ఏళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టగలమా? ఈ స్తోత్రం ఒకసారి పారాయణ చేస్తే తద్దినం సమయంలో 12 ఏళ్ళు హేమంత ఋతువులో, హేమంత ఋతువు అంటే తెలుసుగా మీకు, మార్గశరం పుష్యమాసం, ఈ 2 మాసములు హేమంత ఋతువు. ఆ కాలంలో రాజస్థాన్లోని పుష్కర్లో కానీ లేదా బీహార్లో ఉన్నటువంటి గయలో కానీ శ్రాద్ధం విడిచిపెట్టకుండా పెడితే వచ్చే ఫలితం వస్తుందిట. శిశిర ఋతువున 24 సంవత్సరములు ఈ స్తోత్ర పారాయణ చేస్తే శిశిర ఋతువులో, శిశిర ఋతువు అంటే మాఘం పాల్గొనం, ఈ 2 మాసములలో కాశీ వంటి దివ్యక్షేత్రాల్లో యాత్ర చేస్తూ, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వీలుంటే ఎప్పుడు పెట్టాలని శాస్త్రం కదా, అక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల ఏది 22 ఏళ్ళు వరుసగా శిశిర ఋతువులో కాశీ వంటి దివ్యక్షేత్రములలో పిండ ప్రదానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రాన్ని తద్దినం సమయంలో ఒక్కసారి చదివితే వస్తుంది. ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. వసంత గ్రీష్మంబుల 16 సిహాయనంబులను, వసంత ఋతువు అనగా చైత్ర వైశాఖ మాసములు, గ్రీష్మ ఋతువు జ్యేష్టం ఆషాఢం, ఈ వరుసగా ఈ 4 నెలలు తీర్థయాత్రలు చెయ్యండి, చేసి సప్తమోక్షపురాల్లో పిండ ప్రదానం చెయ్యండి పితృదేవతలకి. 4 నెలలు తీర్థయాత్రలు ఆగకుండా చేస్తూ సప్తమోక్షపురాలలో పిండ ప్రదానం చేయటం వల్ల వచ్చే ఫలితం, ఒకసారి 2 సార్లు కదట, 16 ఏళ్ళు వరుసగా చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి చదివితే వస్తుంది. అసలు 4 నెలలు తీర్థయాత్ర చేయడం ఎంత కష్టం? ఆ తీర్థయాత్రలు కూడా మోక్షపురాల్లో చేయాలట, ఆ మోక్షపురాల్లో వీలున్న చోటల్లా పిండ ప్రదానం చేయాలట, అలా 16 ఏళ్ళు చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి చదివితే వస్తుంది. ఈ స్తోత్రం కేవలం ఒక్కసారి చదివితే వస్తుంది, అంత గొప్ప స్తోత్రం ఇది. వర్షాగమంబున అనంతకాలంబును, ఇది ఎంత గొప్ప మాట! నీ యావజ్జీవితం వర్షాకాలం వచ్చినప్పుడల్లా, అంటే శ్రావణం భాద్రపద మాసాల్లో యాత్రలు చేసి పితృదేవతలకు ఆయా క్షేత్రాలలో పిండ ప్రదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి చదివితే వస్తుంది. ఓ మనిషి 80 ఏళ్ళు బతికాడు, ఈ 80 ఏళ్ళు వర్షాకాలంలో తీర్థయాత్రలకు వెళ్ళగలడా? విడితే మాత్రం ఆ 2 నెలలు విడిచిపెట్టకుండా వెళ్ళిన క్షేత్రాల వల్ల పిండ ప్రదానం చేయగలడా? అలా యావజ్జీవితం వర్షాకాలంలో చెయ్యడం వల్ల, పిండ ప్రదానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రంబును ఒక్క మారు పఠిస్తే వస్తుంది. అందుకే వర్షాగమంబున అనంతకాలం అన్నారు, అది ఎంత ఫలితం ఒక్కసారి ఆలోచించండి. శరత్సమయంబున 5 దశాబ్దంబులను, శరత్కాలం అనగా ఆశ్వయుజం కార్తీక మాసం, ఈ 2 మాసములు పూర్తిగా బృందావనంలో మకాం పెట్టి యమునా నదిలో రోజు పిండ ప్రదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి శ్రాద్ధకాలంలో భక్తుల దగ్గర చదివితే వస్తుంది. అటువంటి మహాఫలితాన్ని మేము ఇస్తున్నాం. నువ్వు ఈ స్తోత్రం విప్రులకి పంచిపెట్టు అన్నాడు పైగా. అందరికీ పాంప్లెట్ రూపంలో పంచిపెట్టు. పంచిపెడితే కూడా యావత్ జీవితం దీనిని పారాయణ చేసేమైనా ఫలితం వస్తుందని పంచిపెడితే కూడా, ఈ పంచి కాదు కాగితం పంచిపెడితే, అలా పెడితే వస్తుంది అని వాళ్ళు అంతర్హితులైపోయారు. ఇలా వరం ఇచ్చి వెళ్ళిపోయారో లేదో, ఆ మహానది మధ్యలో నుంచి, ఆ మహానది మామూలు నది కాదు యమునా నది, ఈ స్తోత్రం అంతా యమునా నదీ తీరంలో జరిగింది, అందుకే యమునా నదిలో నుంచి ఒక అప్సరస బయటకు వచ్చింది. ఆవిడ పేరు ప్రమోచన. చాలా గొప్పది ప్రమోచన పేరు, మీరు ఇదివరకు పురాణాల్లో 2-3 సార్లు విన్నారు. ఈవిడ పుష్కరుడికి భార్య. పుష్కరుడు అంటే తెలుసుగా, వరుణదేవుడి కొడుకు, వరుణదేవుని కుమారుడి పేరు పుష్కరుడు. కాబట్టి వచ్చిన ఆవిడ ప్రమోచన అనేది వరుణునికి కోడలు, వరుణుని యొక్క పెద్ద పుత్రుడు పుష్కరునికి భార్య. ఆవిడ నీళ్లల్లోంచి పైకి లేచింది. కుమారా నీకు శుభం కలుగ్గాక అంది. తమరెవరండి అన్నాడు ఈయన. నీళ్లల్లోంచి హఠాత్తుగా ఒక దేవత ప్రత్యక్షమై నీకు శుభం కలుగ్గాక పుత్ర అంటే తెల్లబోయి తమరెవరండి అని వినయంగా నమస్కరించాడు. ఇప్పటికి మళ్ళీ ఆంటీ అనలేదు, ఆంటీ ఏంటి అనలేదు, వినయంగా నమస్కరించి మాతా నీవెవరు అని అడిగితే, నాయన నీకు అత్తగారిని నాయన అంది. నాకు ఇంకా పెళ్లి కాలేదన్నాడు ఈయన బుర్రగొక్కుని. జుట్టు బాగా ఉందిగా అందుకని బుర్రగొక్కుని, నాకు ఇంకా పెళ్లి కాలేదు తల్లి అంటే అందుకే వచ్చాను ఆయన. అల్లుడు పుత్రుడితో సమానుడని శాస్త్రం చెబుతున్నది, అందుకే నిన్ను పుత్రాన్ని సంబోధించాను. కన్న తల్లిదండ్రులు, పిల్లనిచ్చిన అత్తమామలు, గురువులు, రాజుగారు, వీళ్ళు నలుగురు కూడా తండ్రులు, అలాగే వీళ్ళ భార్యలు తల్లులు, అందువల్లే పుత్రాన్ని సంబోధించాను. నేను ప్రమోచన అని పిలువబడే ఒక అప్సరసని. పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు పుట్టాను నేను కూడా. ఆ తర్వాత వరుణదేవుని కుమారుడు పుష్కరుడు నన్ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మా ఇద్దరికీ మాలిని అని పేరు కలిగిన ఒక పుత్రికి పుట్టింది. ఈ మాలిని నిత్య నూతన యౌవనంతో ఉంటుంది, ఆవిడకి వార్ధక్యం ఉండదు, దేవకన్య, పరమ శుభస్వరూపిణి. ఈ అమ్మాయికి పెళ్లి చేయలేక మేము చాలా బాధపడ్డాం, ఎందుకంటే అమ్మాయి ఉత్తమోత్తముణ్ణి, ఎప్పుడూ యౌవనం చెదరని వాణ్ణి, పితృదేవత కటాక్షం ఉన్నవాడే పెళ్లి చేసుకుంటానంది. అందుకని ఈ పిల్లకి ఎవరు దొరుకుతారానని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు బ్రహ్మ అన్నాడు, వార్ధక్యం పొంది పితృదేవత కటాక్షంతో పునర్యవనం పొందబోయే ఒక మహాత్ముడు మీ దగ్గరికి వస్తాడు, అతనికిచ్చి పెళ్లి చేయన్నాడు. అతను ఎవరా, ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాం. మా అదృష్టవశాత్తు యమునా నదీ జలాలలో స్నానం చేసి నువ్వు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మ కటాక్షంతో పితృస్తవం చేసి నీ ముసలితనం వదిలించుకుని నవ యువకుడి అయ్యావు. నీవే మాకు అల్లుడివి. మారు మాట్లాడకుండా మేము ఇచ్చే పిల్లని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవడం కోసమే కదండి ఇంత తపస్సు చేశాను, మీరు పిలిచి పిల్లని ఇస్తానంటే చంక ఎక్కుతానా, అలాగేలండి అన్నాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఘోరమైనటువంటి అపూర్వమైనటువంటి వర్ష ఋతువును పెళ్లి చేశారట. ఘోర వర్ష ఋతువు అది. వరుణదేవుడు కదా ముహూర్తం పెట్టించేట మనవరాలికి. వరుణుని యొక్క కొడుకు పుష్కరుడు అని చెప్పాను మీకు, పుష్కరుడి యొక్క కూతురు మాలిని. అందుకే వరుణదేవుడు ఈ రుచి పెళ్లి ఒప్పుకోగానే ఓ మంచి ముహూర్తం పెట్టాడు. అది శ్రావణమాసం. శ్రావణమాసం యమునా నదీ తీరంలో పెద్ద పందిరేశారు. ఇక పందిరేయగానే ఘోర వర్షం కొట్టిందిట. వరుణుడు ముహూర్తం పెడితే అలాగే ఉంటుంది. మహానుభావుడు ఆయన ముహూర్తం పెట్టాడు, దంప 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 వర్షం ఒత్తేసిందిట. ఈ వర్షంలో పెళ్ళేలాగా అనుకునేలోపే పందిళ్ళు కొట్టుకుపోయాయి. ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి బ్రహ్మగారులు కూడా ఎగిరిపోయారట. ఇంకా పెళ్లి చేయించడానికి వచ్చిన పురోహితులు కొట్టుకుపోయారు. ఒక పెళ్లి కొడుకు పితృదేవతా కటాక్షంతో ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలాగో వరుణదేవుని కూతురు కనుక ఈ వరదలో అవి ఏం చెయ్యవు. వరుణదేవుడు ఎలాగో అక్కడ ఉన్నాడు, ఆయన అదేమీ చేయదు వర్షం. వరుణుని కుమారుడు కూడా కొట్టుకుపోలేదు, ప్రమోచన కొట్టుకుపోలేదు, తక్కిన వాళ్ళతో కొట్టుకుపోయారట. అప్పుడు అన్నాడు రుచి, ఈ పెళ్లి నేను చేసుకున్నాడు బాబు, పెళ్లి ముహూర్తం మరొక అరగంట ఉందనగా ఎంత వరద వస్తే, ఈ వరదతి ఈ యమునా తీరం అంతా వరదలో పడి బురదైపోతే, మా వాళ్ళంతా కొట్టుకుపోతే ఇక పెళ్ళి ఏమిటి అన్నాడు. అప్పుడు వరుణదేవుడు తెల్లబోయి, నేను అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు ఇలా పాడు చేసేవాడిని వర్ష రూపంలో వరదల రూపంలో, దానివల్ల ప్రజలు ఎంత బాధపడుతున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు. తందాక వస్తే తెలిసింది ఆయనకు కూడా. చక్కగా కృష్ణానదీ తీరంలో పెళ్లి పందిళ్ళు పోగొట్టేసినప్పుడు ఆయనకి ఏమనిపించలేదు. ఇప్పుడు మనవరాలు పెళ్ళి అయిపోగానే ఆయన బాధపడి వెంటనే అన్నపూర్ణాదేవిని తలుచుకున్నాడు, కాశీ అన్నపూర్ణాదేవిని. టక్కున ఆవిడ ప్రత్యక్షమైంది. ఆవిడ కటాక్షంతో టిక్ 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 అని మాయాబజార్లోగా పందిరి పందిరి కింద వచ్చిందట. కొట్టుకుపోయిన వాళ్ళంతా వచ్చారట. ఏం పిండి వంటల భోజనాలు వచ్చేయండి, ఏ క్యాటరింగ్ వాడు తేవక్కర్ లేకుండా అన్నపూర్ణాదేవే క్యాటరింగ్ సెక్షన్ పెట్టుకుంది. అసలు మనం క్యాటరింగ్ ఎప్పుడు అన్నపూర్ణాదేవికి ఇచ్చేయాలి. జగన్మాత, ఇంట్లో పెళ్లి జరుగుతున్నది, పూర్తి బాధ్యత నీది, ఏం చేస్తావో అని మొక్కుకుంటే, భక్తితో ప్రార్థిస్తే ఆ తల్లి అనుగ్రహంతో రావలసిన పిండి వంటలన్నీ వచ్చి పడిపోతాయన్నమాట. ఆ పిండి వంటల్లో మారు మాట లేకుండా ఎవరు భోజనం చేసినా వారికి అనారోగ్యం కూడా రాదట. పిండి వంటల భోజనములు ఎక్కువ తింటే అనారోగ్యం వస్తుందిగా. జగన్మాత అన్నపూర్ణ కటాక్షం వల్ల వచ్చే ప్రసాదం ఉన్నదే, అది తిన్నవాడికి అజీర్ణ వ్యాధి ఉండదన్నమాట, ఆరోగ్యం బాగుంటుంది. ఆవిడ ఏం పెట్టినా అమృత పాయసమేనండి, అదేమిటో తెలియదు. మీరు కాశీలో చూడండి, నీళ్ల మజ్జిగతో అన్నం పెడతారా అప్పుడప్పుడు? సహజంగా సత్రాల్లో పెట్టేవాళ్ళు మీకు పెరుగు పెడతారా? గడ్డ పెరుగు పట్టుకొచ్చి పాపం మీకోసమని గుంటూరు నుంచి వచ్చారట, 40 రోజులు పద్మాకర్ గారు ఉపన్యాసం ఉన్నారట అని అభిమానంతో మీకేం గడ్డ పెరుగు పెట్టలేరు. అలా పెడితే వాళ్ళు గడ్డ అయిపోతారు, మట్టిగడ్డ. కాబట్టి ఏంటంటే వచ్చిన వాళ్ళ కోసం నీళ్ల మజ్జిగ పోయిక తప్పదు. కానీ అదేంటో మరి, ఉత్తి నిమ్మకాయ బద్ద వేసినా నీళ్ల మజ్జిగే పోసి అన్నం పెట్టినా ఆ కాశీలో ఆ భోజనం తిన్నంతసేపు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అందుకే అమృత పాయసం ఉన్నారు దాన్ని. నేను కాశీలో ఎప్పుడు చూస్తూ ఉంటానా, అక్కడ ఉన్నంతకాలం అనారోగ్యం ఉండదు, అజీర్ణ వ్యాధులు ఉండవు, అసలు ఎవరికి గ్యాస్ ట్రబుల్ ఉండదు. దేవుడు దేవుళ్ళు భగవంతుడు నాకు మొదటి నుంచి ఆరోగ్యం ఇచ్చాడు. చాలామందితో పోలిస్తే ఈ మధ్యకాలంలో పౌరాణికులు చాలామందితో పోలిస్తే ఆ భగవంతుని అనుగ్రహం వల్ల నాకు ఏ రోగం లేదు, మాయదారి రోగాలు రావు కూడా. అలా చెప్పుకోవాలంటే భయం వేస్తుంది ఈ మధ్యన, ఎవడన్నా కాస్త చేతబడి చేస్తాడేమో, మళ్ళీ నాకు దిష్టి కొడతాడేమో అని. ఎందుకంటే మా నాన్నగారు అమ్మగారు ఇచ్చిన ఆరోగ్యం ఏంటంటే, అమ్మకి నాన్నకి షుగర్ లేకపోవడం వల్ల మా ఇంట్లో అమ్మవారికి మొట్టమొదటి రోగం దరిద్రపు రోగం షుగర్ లేదు, బీపీ లేదు, అజీర్ణ వ్యాధులు గ్యాస్ ట్రబుల్స్ బాధలు పెద్దగా లేవు. ఏదో మరీ లేట్ అయి భోజనం చేస్తే తప్ప, ఎక్కువగా తలనొప్పులు రావడం కానీ ఇంకో రకమైన యాతన కానీ. మీరు ఒకసారి ఆలోచించండి, మేము సంవత్సరం పొడుగు ఉపన్యాసాలు కడుతున్నాం కదా, ఈ తలనొప్పిలో, ఈ షుగర్లో, ఈ బీపీలో ఇలాంటి వచ్చి కళ్ళు తిరిగితే ఉపన్యాసం చెప్పగలమా? మరి ఇన్నేసి ఊళ్ళు తిరగగలమా? కాబట్టి భగవంతుడు ఆ విషయంలో మాత్రం అన్ని రకాలుగా అనుగ్రహించాడు. అలాగే చీటి వాటికి కాలకృత్యాలకు వెళ్ళవలసిన బాధలు కానీ ఇవేమీ లేకుండా హాయిగా భగవద్ అనుగ్రహంతో బ్రతుకుతున్నాం. ఈ జగన్మాత ఈ అన్నపూర్ణ కటాక్షం అని చెప్పడానికి వాడు చెబుతాను అండి. అన్నపూర్ణాదేవిని మనం భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే మనకు అమృత పాయసం ఇస్తుంది, పవిత్రాన్నం పెడుతుంది. ఆ తల్లి పెట్టిన ప్రసాదం తింటే అనారోగ్యం రాదు. అన్నపూర్ణాదేవి వరుణదేవుని ప్రార్థనమును అంగీకరించి యమునా నదీ తీరానికి వచ్చి పోయిన పందిళ్ళు సరిచేసింది, మొత్తం మండపాలన్నీ యథాతథంగా తయారు చేసింది, వరదలలో కొట్టుకుపోయినటువంటి పెళ్లివారందరినీ తిరిగి రప్పించింది, ఎవరో చావకుండా చూసింది, కొట్టుకుపోయిన ఆహార పదార్థముల కంటే కూడా పవిత్రమైన ఆహార పదార్థములు ఇప్పటి ముప్పటిగా తెప్పించింది, అసంఖ్యాకమైన పదార్థములు ఆహార పదార్థాలు వచ్చాయి. ఇక చూడండి ఆ పెళ్ళి అపూర్వంగా జరిగింది. ఇంతకీ పెళ్లికి బ్రహ్మగారు ఎవరు? కొట్టుకుపోయిన బ్రహ్మగారు బృహస్పతి కూడా వరదలో కొట్టుకుపోయాట. అంటే వరుణదేవుడి యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన తిరిగి వచ్చాడు, బృహస్పతి పెళ్లి తంతు ధరిపిస్తూ ఉండగా బ్రహ్మాది దేవతలు ఆశీరులై కూర్చునుండగా జగన్మాత అన్నపూర్ణ కటాక్షంతో పెళ్లి భోజనం ఏర్పాటు కాగా ప్రమోచనకి పుష్కరుడికి పుట్టిన మాలిని అనే కన్యను రుచి అనే ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. ఇది పితృదేవతల కటాక్షం అంటే, పితృదేవతల అనుగ్రహం అది. నేను అందుకే చెబుతున్నాను, ఈ ప్రార్థనని శ్రద్ధగా చెయ్యండి, మీ వంశములు పవిత్రం కాకపోతే అప్పుడు నన్ను అడగండి. వంశంలో పవిత్రులు పుడతారు, వంశానికి అన్ని రకాలుగా రక్ష అవుతుంది. పితృస్తోత్రం వంటి స్తోత్రం నభూతో నభవిష్యతి అంటాడు చివరిలో. ఆ తర్వాత రుచికి మాలినికి వివాహమై విందు భోజనాలు అయ్యాయి, ఆశీర్వచనాలు అయ్యాయి. వాళ్ళిద్దరూ యమునా నదీ తీరంలో కాపురం పెట్టారు. రుచ్యాఖ్యాన్నుగుణంబుగరౌచుండమహితనామరమ్యత్యాత్ముండుగు సుతుడు గుణాచ్యుతుడు ఉదయించి పరగే అవని మనువై అవని మనువై. రుచికి మాలినికి ఒక కుమారుడు పుట్టాడు. అతడు కూడా కార్తీక మాసంలో పుట్టాడు. కార్తీక మాసంలో పుట్టేటటువంటి పిల్లలు కారణజన్ములు అని ఒక శాస్త్రం ఉన్నదిలేండి. పుట్టినటువంటి పిల్లవాడు రుచికి అనుగుణంగా పుట్టాడు. మాలిని యొక్క దేవత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఇటు మానవ శక్తి, అటు దేవశక్తి. రుచి మానవుడు, అతని భార్య దేవతాస్త్రీ. అందువల్ల ఆ ఇద్దరి యొక్క కళలతో, తెల్లని కాంతితో, మహాద్భుతమైన పాండిత్యంతో, బుద్ధితో, జ్ఞానంతో పుట్టాడు. రుచి యొక్క కొడుకు కనుక రౌచ్యుడు అన్నారు. అతడు పుట్టి పుట్టగానే బ్రహ్మదేవుడు వచ్చి, నాయన నువ్వు విష్ణువు కోసం తపస్సు చెయ్యి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందు, తర్వాత 13వ మనువు అవుతావు అనగానే ఆయన చిన్నప్పుడే శ్రీహరి కోసం 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. హరికటాక్షంతో సకల శాస్త్ర కోవిదుడయ్యాడు. హరి స్వయంగా తన నుంచి ఒక కన్యను సృష్టించి ఆయనకి భార్యగా ఇచ్చాడు. ఆ ఇద్దరూ ప్రస్తుతం వైకుంఠంలో ఉన్నారు. ఈ 13వ మనువు కాలం వచ్చాక అప్పుడు ఆయన మనువు అవుతాడు. ఎందుకంటే ఇంకా చాలామంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు కదా, వాళ్ళందరూ కన్ఫర్మ్డ్ అయిపోయాక 8వ మనువు సావర్ణ అయ్యాక, దక్ష సావర్ణ అయ్యాక, బ్రహ్మసావర్ణ అయ్యాక, రుద్ర సావర్ణ అయ్యాక అప్పుడు మనవాడు రౌచ్యుడు అనేవాడు మనువు అవుతాడు. ఇతడు 13వ మనువు. ఇతని కాలంలో పవనుడు లాంటి వాళ్ళంతా కూడా, అంటే వాయుదేవుడు మొదలైన వాడు సప్తఋషులు అవుతారు. ఆ కాలంలో ఇంద్రుడు అంగిరస శిష్యుడవుతాడు. అతడు చాలా గొప్పవాడవుతాడు. ఆ కాలం విష్ణుదేవుని కటాక్షం వల్ల అపవిత్రమైనటువంటి వస్తువులు లేకుండా అన్ని పవిత్ర వస్తువులు, పవిత్రమైన మనస్సులతో కూడినటువంటి జనులతో కలిసి చాలా బాగుంటుంది. అసలు మనుషుల యొక్క మనస్సులు బాగుంటే కాలం బాగుంటుంది, ప్రజల యొక్క జీవితాలు కూడా సుఖంగా ఉంటాయి. అన్నిటికీ మూల కారణం మనస్సే కదటండి. మన మనస్సు కనుక కాలుష్యం పొందిందంటే మన మనస్సులో ఉన్న కాలుష్యం వల్ల రోగాలు వస్తాయి, చుట్టుపక్కల వాతావరణం అంతా పాడైపోతుంది, వస్తువులు పాడవుతాయి. అందుకే 13వ మనువు కాలంలో ముందు మనస్సులు పవిత్రంగా ఉంటాయట. మనస్సులు పవిత్రంగా ఉండడం వల్ల అందరూ ఆరోగ్యంతో, ఆనందంతో, ఆయువుతో జీవిస్తారు, దీర్ఘాయువుతో జీవిస్తారు. ఇక 14వ మనువు భౌతిని యొక్క జన్మ గురించి చెబుతున్నాను వినని మార్కండేయుడు క్రోష్ఠుకుతో చెప్పాడు. ఈ మహాత్ములైన మనువుల యొక్క చరిత్ర శ్రద్ధగా వినండి, మర్చిపోకండి, వీళ్ళని అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోండి. ఈ మనువుల చరిత్ర మానవులమైన మనకి అనేక రుణములను తొలగిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. పూర్వం బృహస్పతి తండ్రి అంగిరుడి దగ్గర భూతి అని ఒక ఆయన చేరాడు. బృహస్పతి తండ్రి అంగిరుడు చాలా వాక్చాతుర్యం కలిగిన వాడు. పార్వతీదేవికి శివుడికి పెళ్లి చేసింది ఆయనే కదటండి. సప్తఋషులు వచ్చి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగేలా చూశారు. పార్వతీదేవి తల్లి మేనాదేవి నా కూతుర్ని శివుడికి ఇవ్వనంటే ఇప్పుడు అంగిరుడే వచ్చి నచ్చ చెప్పి నీకు గుర్రుందా లేదా, అవతల ఉన్నది పరమేశ్వరుడే, ఆయన సమస్త లోకాలకి ఈశ్వరుడు అని నచ్చ చెప్పాడు. ఆయన వాక్చాతుర్యం వల్లే మేనాదేవి కొంత లొంగి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించింది. అందుకే వాక్చాతుర్యం కలిగిన వాడు అని పేరు ఆయనకి. చిత్రవాక్చిత్ర అని పేరు ఆయనకి. అంటే చిత్రవాక్కుల్లో చాలా చిత్రంగా మాట్లాడేవాడు. సప్తఋషులకి చిత్రవాక్చిత్రులు అని పేరండు అయ్యి. వాళ్ళ పిల్లలు కనుక చిత్రవాక్చిత్ర శిఖండులు అని పేరు అన్నమాట, ఎవరు బృహస్పతి మొదలైనటువంటి వాళ్ళకి. సరే, మొత్తం మీద ఈ అంగిరుడి దగ్గర భూతి అని పేరు కలిగిన ఒక శిష్యుడు చేరాడు. గురువుగారిని శ్రద్ధతో సేవించాడు. గురువుగారు మెచ్చుకొని, నీవు ఏమంటేది అయిపోతుంది, నిన్ను మించిన తపశ్శాలు ఉండడు, నువ్వు త్రిమూర్తులను కూడా శాసించేంత తపోమహిమ పొందుతావు, నువ్వు తలుచుకుంటే ఎటువంటి సుంఠనైనా పండితుణ్ణి చేయగలుగుతావు అని దీవించాడు. భూతి గురుకటాక్షం వల్ల వేద పండితుడయ్యాడు, తపశ్శక్తి పొందాడు, అపారమైన పాండిత్యం పొందాడు, వాక్శుద్ధి పొందాడు. వాడు బ్రహ్మను చూపించి, ఇది ఇతడు బ్రహ్మ కాదు, కోతి అంటే కోతి అయిపోయేవాట బ్రహ్మ. కోతిని చూపించి ఇది కోతి కాదు, ఇది నాతి అంటే కోతి స్త్రీ అయిపోయేదట. పూలదండని ఇది పాము అంటే పాము అయిపోయేదట, పాముని దండంటే దండ అయిపోయేదట. అంత వాక్శుద్ధి కలిగిన వాడు. ఇతనికి ఏమొచ్చిందో కానీ కర్మ తెక్కుండేది కొంచెం. ఇంత మహానుభావుడికి కోపం ఎక్కువ, మామూలు కోపం కాదట. ఓరి బాబు, అంత కోపం మరి ఎవరికి వెళ్తుంది, ఉగ్ర కోపనుడు అన్నారు ఆయన్ని. దుర్వాస మహర్షి కంటే కోపిష్టి అయినా